ఎప్పుడూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో వీడు చేసిన పాపానికి ఆ బ్రాహ్మణ్ణి చంపటం వల్ల ఆ బ్రహ్మహత్యా పాపం నల్లని స్త్రీ రూపంలో వీడు వెంటపడి వీడిని పటాపట కొట్టడం మొదలుపెట్టింది. వీడికి ముక్కమట నెత్తురు గారిపోయింది. ఇక ఆ రోజు నుంచి వీడికి మొదలయ్యేట కష్టాలు. కళ్ళు తాగుదాం అనుకుంటే కళ్ళు ఎర్రగా మారిపోయి దుర్వాసన కూడి రక్తంగా కనపడేది. అది తాగలేకపోయాడు, అన్నం తినలేకపోయాడు, ఏం తిందామన్నా అందులో పురుగులు వచ్చేవి. ఈ స్త్రీ బ్రహ్మహత్య, ఏయ్ నిన్ను అన్నం తిననివ్వను, అలాగని సావనివ్వను, సావనివ్వను, బ్రతకనివ్వను, కుళ్ళిపోయేలా చేస్తాను, ఇలా నిన్ను 100 ఏళ్ళు ఏడిపిస్తాను అదట. 100 ఏళ్ళు అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఉన్నవాడు చావడు, అలాగని బ్రతకట్ట. దానివల్ల మామూలుగా అయితే 1 ఏడాది అన్నం తినకపోతే చచ్చిపోతాడు, 1 ఏడాది మంచినీళ్ళు తాగకపోతే కుళ్ళి తస్తాడు. కానీ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటే తిండి సహించదు, మంచినీళ్ళు ఎక్కవు, కృశించిపోతాడు, దుర్భర వేదన పొందుతాడు, కానీ చావాడు. ఇదన్నమాట చచ్చేసావు అంటే. చస్తే ఒక దెబ్బకి పేడా పోయే, కానీ ఇక్కడ చావు లేదు, బ్రతుకు ఉండదు, అటువంటి దాన్ని చచ్చే చావు అంటారు. అదనమాట యాతన అంటే. ఈ యాతన పగవాడికి కూడా ఉండకూడదు. ఆ యాతన వాడిని పట్టుకుంది. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేది. రాత్రి నిద్ర లేదు, పగలు నిద్ర లేదు, తిండి లేదు, జలము లేదు, వణికిపోయి బక్క చిక్కిపోయి ఎండిపోయాడు వాడు. కానీ ముందే చెప్పానుగా, బ్రహ్మహత్యా పాపం పట్టుకున్న వాడికి చావు రాదు. దాంతో వాడు వణికిపోయి పరిగెత్తడం మొదలు పెట్టాడు. వాడు ఎక్కడికెడితే అది అక్కడికి వచ్చేసింది అండి. వాడు భువనేశ్వర్ వస్తే భువనేశ్వర్ వచ్చింది, విశాఖపట్నం వస్తే విశాఖపట్నం వచ్చింది, హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వచ్చింది. ఇలా వాడు పిచ్చిక్కినడు తిరిగట్ట. ఏవం భ్రమన్ భువం సర్వాం కదాచిత్ సుమతి స్వయం స్వగ్రామం ప్రయయౌ భీత్యా విప్రబంధు దురాత్మవాన్. ఈ నీచుడు అలా తిరుగుతూ తిరుగుతూ దిక్కులేక మతిమాలి చిట్ట చివరకు సొంతూరు వచ్చేశాడు, వాళ్ళ ఊరికే వచ్చాడు. వాడికి అప్పటికి బుర్రకి తట్టింది, ఇక ఈ కష్టం నుంచి నన్ను మా తండ్రి తప్ప మరెవడూ రక్షించలేడు అనుకుని సొంతూరు వచ్చేశాడు. ఈ పాపాత్ముడిని విప్రబంధువు అంటారు సంస్కృతంలో. బ్రహ్మబంధువు విప్రబంధువు అంటే అతి క్షుద్రుడు నీచుడైన బ్రాహ్మణుడు, పరమ పాపాలు చేసినటువంటి విప్రుణ్ణి బ్రహ్మబంధుడు అంటారు. ఇంకా అది తిట్టు అనమాట. అందుకని మీరు సాధారణంగా ఈ విప్రబంధువు బ్రహ్మబంధువు అనే శబ్దం వాడకూడదు. ఈ మధ్యన కొంతమంది వాడేస్తున్నారు, కానీ బ్రాహ్మణ బంధువులకి స్వాగతం అంటే తిట్టకుండా తిట్టడం వాళ్ళే. కొన్ని పదాలు వాడకూడదు. అలాగే దేవానాం ప్రియ, దేవప్రియ అంటే పర్వాలేదు. దేవప్రియ అంటే దేవతలకి ప్రియుడు, దేవానాం ప్రియ అంటే మూర్ఖ, దేవానాం ప్రియ ఇది మూర్ఖ. అలాగే మహాశబ్దం భగవంతుడికి తప్ప మానవులకి వాడకూడదు. మహాపండితుడు అంటే మహాపండిత ఇది సుంఠ. కాబట్టి ఎవడ మీద కోపం వస్తే, మీకు పద్మాగిరి గారి మీద కోపం వస్తే అలా అండమే. కాబట్టి పండితుడు అనాలి తప్ప కలియుగంలో ఈ మహాశబ్దం మనకు వాడకూడదు. ఎప్పుడు వాడచ్చు? సన్యాసులకు వాడచ్చు. అందుకే పరమాచార్యులు వారి వంటి వారికి మహాస్వామి అనాలి. భారతీ తీర్థ మహాస్వామి, అది ఆ మహాత్ములకి జగద్గురువులకే చెల్లుతుంది. అలా కాకుండా గృహస్థాశ్రమంలో ఉన్నవాడిని మహాపండితుడు మహాస్వామి అంటే అది తిట్టడం అన్నమాట. ఏమండి ఎక్కడి శంకరపీఠం, ఆ భారతీ తీర్థ స్వామివారు ఎక్కడ, ఈ సామాన్యుడు ఎక్కడ, ఆయన్ని మహాస్వామి అనాలి. పరమాచార్యుల వారిని, ఇప్పుడున్న విజయేంద్ర సరస్వతుల వారిని, వారిని మహాస్వామి అనాలి. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వంటి మహానుభావుల్ని మహాస్వామి అనాలి. ఎవరిని పడితే వాడిని మహా అనకూడదు, అంటే వాడిని తిట్టడమే. అది శక్తి కలిగినటువంటి వాడినే పిలవాలి. అలా ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. బ్రహ్మబంధుడు అంటే అతి నీచుడు. అశ్వత్థామ ఉప పాండవుల్ని నిద్రపోతున్నప్పుడు చంపేస్తే పోతన గారి భాగవతలు ఏమన్నాడు, అవ్యుడు గాడు వీడు శిశుహంత దురాత్మకుడు ఆతత ఈ హంతవ్యుడు బ్రహ్మబంధుడు అన్నారు. అక్కడ బ్రహ్మబంధుడు అంటే అతి నీచుడు అన్నమాట. ఇది తెలుసుకోవాలి. అందుకని సంస్కృతంలో మర్యాద తెలియాలి. చిన్నప్పటి నుంచి అంత ఎంత సంస్కృతం పిల్లలకి నేర్పితే మనకి అపూర్వమైన శక్తి వస్తుంది. సంస్కృతం వల్ల సంస్కారం వస్తుంది, ముఖానికి కాంతి వస్తుంది, వాక్శుద్ధి కలుగుతుంది. అంతేగాని రెయిన్ రెయిన్ గోయవే అంటే నీకేమొస్తుంది, వాక్శుద్ధి ఉన్న శుద్ధి పోతుంది, బుద్ధి పోతుంది. ఇంగ్లీష్ మీడియం ఒకటి తగలెడుతున్నారు ఈ మధ్యన. హాయిగా తెలుగులో చదువుకున్నవాడు పండితుడు అవుతాడు, ఇంగ్లీష్లో కూడా గొప్పవాడు అవుతాడు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివితే అటు ఇంగ్లీషు రాదు, ఉన్న తెలుగు పోయే, రెండు పోయే, ఉభయభ్రష్టుడు అవుతాడు. అతో భ్రష్ట ఇతో భ్రష్ట అక్కడ ఇక్కడ భ్రష్టుడు అవుతాడు. చెప్పాక మొత్తం మీద ఈ బ్రహ్మబంధుడు తన ఇంటికి వచ్చేశాడు. రావడంతో వాళ్ళ నాన్నగారు దూరం నుంచి వస్తున్న కొడుకు ఎంత రూపం మారిపోయి అసహ్యంగా ఉన్నా గుర్తుపెట్టాట. వాడు కూడా నాన్న నాన్న అని అరుచుకుంటూ ఇంట్లోకి వచ్చేసాడు. ఇంటిలోకే బ్రహ్మహత్య కూడా ప్రవేశించింది. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందిగా బ్రహ్మహత్య, వాడి వెంట పడిందట. తేన సాకం గృహం యయౌ, వాడితో పాటు ఇంట్లో ప్రవేశించింది. అప్పుడు ఆ బ్రహ్మహత్య వెంటబడి వాడి వీపు మీద ఫెళ్ళు ఫెళ్ళు మరి కొట్టిందట. వీపు అంతా అచ్చులు తెలిపోయి ఎర్రగా మాడిపోయింది వీపు. వాడు నాన్న రక్షించు రక్షించు అని ఏడ్చాడు. పితరం రక్ష రక్షేతి సుమతి శరణం యయౌ, ఈ సుమతి తండ్రిని రక్షించు రక్షించు అని గాండ్రించాడు ఏడ్చాడు. అప్పుడు తండ్రి భయపడకు భయపడకు అని కమండలంలో కాసిన నీళ్లు తీసి ఈ బ్రహ్మహత్య మీద చల్లితే ఆ బ్రహ్మహత్య పకపకనది. నీ కమండల జలం నన్ను ఏమీ చేయలేదు, ఐ డోంట్ కేర్, ఇది సామాన్యమైన పాపాలనైతే తొలగిస్తుంది. నువ్వు ఎంత పండితుడవైనా ఎంత జపతత్పరుడవైనా మహాత్ముడవైనా నీ కమండల జలము వల్ల నేను నశించను. ఈ నీచుడు పరమ పాపాత్ముడు, వీడు చేసిన పాపాలు లెక్క పెట్టలేం, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు. వర్షాకాలంలో పైనుంచి కిందకి వర్షం పడుతుంది కదా, అప్పుడు పడే వర్షపు బిందువులు డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటిని కూడా లెక్కెట్టచ్చు. పద్మాకర్ గారు చెప్పిన పురాణాల కథలనైనా లెక్కెట్టచ్చు. ఒక వాహనం వెడుతున్నప్పుడు భూమి మీద నుంచి పైకి లేచే ధూళి కణాలు డస్ట్ పార్టికల్స్ అవి కూడా లెక్క పెట్టచ్చు. కానీ ఈ దుర్మార్గుడు చేసిన పాపాలు లెక్క పెట్టలేము, ఎందుకంటే వీడు ఒక పరమ పండితుడి ఇంటికి వెళ్ళి వాడు రక్షించుంటున్నా వినిపించుకోకుండా కత్తితో మెడపోసి చంపి అతడి బంగారం అపహరించాడు. ఈ పాపాత్ముడి పాపములు అనంతములు. ఈ బ్రహ్మహత్య చేయటం వల్లే నేను ఒక రూపం ధరించి వాణ్ణి పట్టి పీడిస్తున్నాను. వాణ్ణి వదలను, ఇప్పటికి వాణ్ణి 2 ఏళ్లుగా పీడించాను, ఇంకా వాణ్ణి 98 ఏళ్లు పీడిస్తాను. అప్పటికి గాని వీడి పాపం కొంత తగ్గదు, ఆ తర్వాత వీడు నరకాల కడతాడు. 90 కోట్ల సంవత్సరాలు కుంభీపాకన అనిపిస్తాట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఉండదు 90 కోట్లు అంటే ఎన్ని యుగములు ఉంటాడో చూడండి ఆ నరకంలో. ఆ తర్వాత ఎప్పటికో భూలోకంలో కుంటి జన్మ గుడ్డి జన్మ అలా జన్మలు ఎత్తి 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 ఎప్పటికో పాప ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతాడు. నువ్వు ఈ కొడుకుని వదిలిపెట్టు, వదిలిపెట్టావా నువ్వు బతుకుతావు. ఒకవేళ ఈ కొడుకు మీద వ్యామోహంతో వాడిని పట్టుకున్నావు అనుకో, భక్షయిష్యామి వంశంచ తస్మాన్ ముంచ సుతంత్వమం, నీవి కొడుకుని తక్షణం విడిచిపెట్టకపోతే నిన్ను నీ వంశాన్ని తినేస్తాను, నీ పెళ్ళాన్ని నీ కోడల్ని ఆ తర్వాత ఇంకెవళ్ళో నీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని అందరినీ మింగిపారవేస్తాను. వాణ్ణి వదిలి నీ కుటుంబాన్ని రక్షించుకుంటావా లేక వాడితో పాటు నాశనం అయిపోతావా? నువ్వు ఎన్ని జపాలు చేసినా నేను పోను రోయ్, నీ జపతపాలు నన్నేం చేస్తాయి, అంతటి పాపాన్ని నేను అనగాని యజ్ఞదేవుడు వణికిపోయి, నువ్వు చెప్పింది నిజమే, ఈ దుర్మార్గుడు వదలాలి, కానీ పుత్రప్రేమ నన్ను పట్టి పీడిస్తోంది. ఇది అందరినీ పీడిస్తుంది కదా, మరి ఎంత దుర్మార్గుడైనా కొడుకు కొడుకే. పరమ పాపాత్ముడైనా తల్లి వదలలేదు, తండ్రి వదలలేడు. బాధతే మాం సుత స్నేహ కథమేనం పరిత్యజే, ఈ పుత్రుడి మీద ఉన్న ప్రేమ వాత్సల్యం నన్ను పీడిస్తోంది, నేను వీడిని వదలలేను. లేక లేక చాలా కాలం తర్వాత ఈ దుర్మార్గుడు కొడుకుగా పుట్టాడు. వీడిని వదలవా అంటే, కోరి మూర్ఖుడా మళ్ళీ మొదలుకొస్తున్నావు, నువ్వేదో చదువుకున్నవాడు అనుకున్నాను. ఇతడు పాపకర్మాలు చేసి పతితుడయ్యాడు. పాపాత్ముడు కొడుకైనా విడిచిపెట్టాలి, భార్య అయినా విడిచిపెట్టాలి, భర్త అయినా విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. ఇతడి మీద అనురాగం పెంచుకోవద్దు అంటూ అరచేత్తు మళ్ళీ ఇంకోటి కొట్టింది. తలేన వ్రజహారా, అరచేతితో ఒక్క దెబ్బ కొట్టింది. దాంతో సుమతి నాన్న నాన్న అని మళ్ళీ ఆడవడం మొదలెట్టాడు. అప్పుడు వాళ్ళ అమ్మ మాత్రం అందిటండోయ్, ఇప్పుడు నాన్న నాన్న అంటున్న నువ్వు 2 ఏళ్ల క్రితమే అక్కడికి వెళ్ళే ముందే నాన్న అని ఉంటే ఈ స్థితి వచ్చేది కదరా. అప్పుడు మాత్రం నాన్న అనమంటే అబ్బే, అప్పుడు అసేపు కళ్ళు కళ్ళు అని వెళ్ళావు, దొంగతనం అని వెళ్ళావు, వ్యసనాలు పాలయ్యావు. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, మమ్మల్ని ఏడిపిస్తున్నావు. నువ్వు దెబ్బలు తింటూ ఉంటే నేను చూడలేను, మీ నాన్నగారు ఏడుస్తున్నారు అని పాప కన్నీళ్లు పెట్టుకుని, ఏమండి ఈ పిల్లవాడిని రక్షించలేరా అంది. పాపం యజ్ఞదేవుడు ఏం చేయాలో తెలియక 2 రోజులు ఉండిపోయాట. 2 రోజులు రోజు ఈ బ్రహ్మహత్య పాపం వీడి కొట్టేది, వీడి దగ్గరికి వస్తే వాళ్ళ నాన్నను కూడా కొట్టేది, వాళ్ళ అమ్మను కూడా కొట్టేది. వాళ్ళు ఏమో అందుకని వాడు గదిలో పెట్టి వాళ్ళు తోట కూర్చుని ఎలా ఈ బ్రహ్మహత్యా పాపం నుంచి మన పిల్లవాడిని రక్షిద్దామా అనుకున్నారట. అప్పుడు ఈయన శివుణ్ణి భక్తి శ్రద్ధలతోటి ధ్యానం చేశాడు. శివాయ సతతం ధర్మాయ సర్వలోక విధాయిని భుక్తి ముక్తి ప్రదాత్రే చ సాంబాయ గురవే నమః అంటూ భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ధ్యానం చేశాడు. భుక్తి ముక్తి ఇస్తూ గురుస్వరూపుడైన అమ్మవారితో కూడిన ఈశ్వరుణ్ణి రక్షించమని శరణు కోరుతున్నాను. ఈ అపాయం నుంచి ఎలా బయటపడాలో తెలియక, ఉపాయం తెలియక అపాయంతో ఏడుస్తున్నాను, కాపాడు అంటూ ఉండగా ఆ సమయంలో సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అని పాడుకుంటూ ఒక ఆయన ఇంటి ముందుకు వచ్చాడు. నేను శివ రక్షించనగానే బయట శివనామస్మరణ వినబడుతోంది ఏమిటి అని తలుపు తీసి చూశాడు ఆయన. ఎంత అదృష్టవంతుడండి ఆయన, తలుపు తీయగానే ఎదురుగుండా రుద్రస్వరూపుడు అత్రికి అనసూయకి జన్మించిన వాడు దుర్వాస మహర్షి కనబడ్డాడు. దుర్వాసుడేకంగా దిష్ట్యా సమాయయో యోగి ధార్మికో ముని సత్తమః యజ్ఞదేవోథ తందృష్ట్వా మునిం రుద్రావతారకం ఏతస్మిన్నంతరే తత్ర దుర్వాసాః శంకరాంశరః. శంకర అంశస్వరూపుడు, రుద్రావతారం, అత్రి అనసూయల పుత్రుడు, మహాత్ముడు, తన తపశ్శక్తితో నరకమును కూడా స్వర్గముగా మార్చిన వాడు ఆయన. ఒకప్పుడు కుంభీపాక నరకాన్ని కూడా స్వర్గంగా మార్చిన పుణ్యాత్ముడు ఆయన. అటువంటి ఆయన కనబడగానే ఒక్కసారిగా ఈ యజ్ఞదేవుడు ఇంట్లో నుంచి పరుగు పరుగును బయటకు వచ్చి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని త్వమేవ శరణం మమ, నువ్వే నాకు దిక్కు అన్నాడు. వెంటనే ఆయన జాలిపడి ఏమిటి ఆయన నీ కష్టం అన్నట్ట, ముందు లోపలికి రండి అని ఆయన జాగ్రత్తగా లోపలికి తీసుకొచ్చి ఆసనమిచ్చి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని ఆ తర్వాత తన కొడుకును చూపించాడు. ఇంకా ఆయనకి ఎవరు చెప్పాలి? ఆ కొడుకును చూడగానే ఆయనకి మొత్తం అర్థమైపోయింది. ఓహో, ఈ నీ పుత్రుడు బ్రహ్మహత్య పాపంతో పీడింపబడుతున్నాడు, వాణ్ణి రక్షించలేక నువ్వు పీడింపబడుతున్నావు, వాడి కోసం నువ్వు బాధిస్తున్నావు, నిన్ను నువ్వే బాధించుకుంటున్నావు, కొడుకు కోసం బాధపడుతున్నావు అనగానే, స్వామి అవునండి, నీవు శివాంశ స్వరూపుడివి, నీ పుణ్యం అంతా ఇంత కాదు, పరమ పుణ్యాత్ముడవైన నిన్ను చూడడం వల్ల నా పాపాలు నశించి నేను కూడా పుణ్యాత్ముడయ్యా. వీడు నిజంగా బ్రహ్మహత్య బ్రహ్మహత్య చేశాడు, సురాపీచ తెగ తాగాడు కళ్ళు, స్థేయీచ దొంగతనం చేశాడు, అయినప్పటికీ మమ సుతః, వీడు నా కొడుకు. ఈ లాస్ట్ పాయింట్ గొప్పది కదా, బ్రహ్మహత్య చేశాడు, దొంగతనం చేశాడు, త్రాగుబోతు, కాని ఆ కానిలో ఉందన్నమాట మడత పేచి, వీడు నా కొడుకు, కొడుకును రక్షించద్దు మరి. బ్రహ్మహత్యా పాతకం వీడిని చితకబాధేస్తోంది, దాంతో వాడు ఏడుస్తున్నాడు. ఒక్కడే కొడుకు వీడు, వీడు నేను చచ్చాక పిండం పెడతాడు అనుకుంటే నాకే పిండం పెడుతున్నాడు, వాడు నాకు గండమై కూర్చున్నాడు, వీడిని రక్షించు అనగా దుర్వాసుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు, ధ్యానంలోకి వెళ్ళాడు, తదనంతరం కళ్ళు తెరిచాడు. యజ్ఞదేవా, నీ కొడుకు చేసిన పాపం వంటి పాపం ఈ ప్రపంచంలో మరొకటి లేదు, ఎందుకంటే ఎంత దుర్మార్గుడైనా డబ్బు ఎవరి వాడిని చంపుతాడు తప్ప ఇస్తాను అంటే వదిలేస్తాడు. వేదములు చదువుకున్న ఒక మహాత్ముణ్ణి బాబోయ్ డబ్బంతా పట్టుకుపో నీ గురించి ఎవరికీ చెప్పనని కాళ్ళు కూడా పట్టుకున్నటువంటి వాడిని నిష్కరుణతో చంపేశాడు వీడు. అటువంటి ముష్కరుడు దుష్కర కృత్యం చేశాడు. ఇక వీడికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. 10,000 ప్రాయశ్చిత్తములు గయలో ఆచరించిన బదరీలో ఆచరించిన వీడిని బ్రహ్మహత్య వదలదు. అయినప్పటికీ ధ్యానం చేసి నేను వీడి బ్రహ్మహత్యా పాపం వదలడానికి కావలసిన ప్రాయశ్చిత్తాన్ని కనిపెట్టాను. ఈ ప్రపంచంలో ఇటువంటి మహాపాపాలను తొలగించే ఒకే ఒక దివ్యక్షేత్రం వెంకటాద్రి. ఆ వెంకటాద్రి మీద స్వామి పుష్కరిణి అని ఒక సరోవరం ఉంది. నీ కుమారుణ్ణి అక్కడికి తీసుకెళ్ళు. స్నాతి చేత్తవ పుత్రోయం పాతకాన్ ముచ్యతే క్షణాత్ ఏవం శ్రుత్వా మునేర్వాక్యం యజ్ఞదేవో మహామతిః. నీ కుమారుణ్ణి వెంట పెట్టుకుని తక్షణం ఏడు కొండలకు వెళ్ళి, అందులో మహారాష్ట్ర నుంచి అక్కడికి వెళ్ళడం పెద్ద కష్టం కూడా కదా, ఆ రోజుల్లో అరణ్య మార్గాలు చాలా ఉండేవి, ఆ మార్గం కూడా తీసుకుపో. దారిలో ఈ బ్రహ్మహత్య ఎక్కువ దెబ్బలు కొట్టకుండా ఓ మంత్రం చెబుతాను, పదే పదే గోవింద గోవింద అని పలికితేట బ్రహ్మహత్య పాపం ఎక్కువ పీడించదట అండి. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, అది చిత కొట్టేస్తుంది వీపు మీద, అయినా గోవింద గోవింద అంటే అది పట్మని వీపు మీద కొడితే అది కొంచెం చిన్న దెబ్బకింత తగులుతుందట. అప్పుడప్పుడు భార్యాభర్తల ప్రేమతో ఇలా ఇలా కొట్టుకుంటారే, ఇలా అలా బుల్లి దెబ్బలు కొట్టుకున్నట్టుగా ఉంటుందిట. అందువల్ల వెడుతున్న సేపు కూడా హరినారాయణ గోవింద భక్త పరాయణ గోవింద హరినారాయణ భక్త పరాయణ గోవింద పాప విరామ గోవింద పావన నామ గోవింద, ఇలా గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళు. అప్పుడు నీ కొడుకున్న గండం కొంత తగ్గుతుంది. ఆ తర్వాత కొండెక్కండి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి పుష్కరిణిలో నీవే సంకల్పం చెప్పించి వాడి చేత స్నానం చేయించి ఆ పక్కనే ఉన్న వరాహస్వామిని శ్రీనివాసుణ్ణి ఇతడు దర్శించుకునేలా చెయ్యి. వీడు పుష్కరిణిలో స్నానం చేయడంతో పాపం పోతుంది, ఇక వరాహస్వామిని శ్రీనివాసుణ్ణి భక్తితో దర్శించుకోవటం వల్ల భవిష్యత్తులో ఇలాంటి పాపాలు చెయ్యాలనే ఊహ రాదు, తరిస్తాడు అనగా ఆశ్చర్యపోయి ఎంత గొప్ప విషయం చెప్పామండి, పక్కనే వైకుంఠాన్ని పెట్టుకుని నేను ప్రాయశ్చిత్తం ఎలాగా అనుకుంటున్నాను అని దుర్వాసుడికి పదే పదే నమస్కరించి ఆయనని పూజించి సేవించి నామస్మరణం చేసి హుటాహుటిన బయలుదేరాడు. స్వామి పుష్కరిణికి వెళ్ళేంత వరకు దారిలో గోవింద స్మరణ ఆపలేదటండి. ఈయన చేయలేకపోతే పెళ్ళాం చేసేది, ఒక్కసారి చేసేసి కొంత నీరసం వచ్చినప్పుడు భార్య చేసేది, భార్యకి నీరసం వస్తే ఆ పక్కనున్న కూతురు చేసేది, కూతురుకు నీరసం వస్తే ఆ కూతురు కొడుకు చేసేవాడు. ఇలా వాళ్ళు గోవింద నామస్మరణం చేసుకుంటూ కొండ మీదకి వెళ్ళిపోయారు. భగవన్ నామం చేసేటప్పుడు నోరి నొప్పి పుట్టేలా చెయ్యాలట. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తినుడు వడేని, శివుణ్ణి చేతులారా పూజించాలి. అందుకే శివుడి మీద అభిషేకం చేస్తున్నప్పుడు అలా పోసి పోసి 11 సార్లు రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏకాదశి రుద్రాభిషేకం చేసేటప్పుడు పొయ్యిగా పొయ్యి చేతులు నొప్పెడతాయి, నొప్పిట్టునే చెయ్యాలి, అది చేతులారా పూజ చేయడం. భక్తితో చెయ్యాలి. అమ్మో పువ్వులు వేసి వేసి చేతులు నొప్పెడుతున్నాయి అనకూడదు. ఏ నీకు ఇష్టమైతే బైక్ ఎక్కి ఇక్కడ నుంచి మద్రాసు వెళ్ళొస్తావే, హోటల్కి వెళ్ళొస్తావే, దిక్కుమాలి సినిమాకి వెడతావే, కొత్త పెళ్ళని ఎక్కించుకుని బైక్లో ముందు అదేంటంటారు చేతితో ఉన్న హ్యాండిల్ మీద కూర్చోబెట్టి తీసుకుపోయాడు ఒక రకంగా భార్యామణిని వీడిలా నడుపుతూ ఆ ముందు ఆవిడ కూర్చుని ఇటు చూస్తూ ఉంటే ఆహాహాహా జిందగీ అంటూ పాడుకుంటూ పైగా, అంటే నీకు ఇష్టమైతే బైక్ మీద కూర్చోబెట్టిన అంతా వండి ఇలా ఇలా ఊపుకుంటూ పెడతావా, అదే దేవుడి పూజ చేస్తే మాత్రం చేతులు నొప్పెడతాయా, నీకు ఏం నొప్పెట్టావు, అది వచ్చి భ్రమ. అందులో చేతులారా శివుణ్ణి పూజించు. భగవన్ నామం చేసేటప్పుడు హరినామం విష్ణునామం నోరు నొప్పి పుడుతున్నా చెయ్యాలి. నారాయణ నారాయణగా కసేపటి గొంతుకు పోతుంది. పాపం చూడండి, ఒక్కొక్కసారి తాతయ్య గారు వచ్చినప్పుడు గురు భగవాన్ అంటే పాపం చేసి చేసి జయ శ్రీరామని కొంచెం గొంతుకు పోతుంది. అయినా ఆయన ఎప్పుడైనా ఆపారా పాపం, అలాగే చేస్తున్నారు పాపం. అంటే ఆ వయస్సులో చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అదే చిన్నప్పుడు ఇంకెంత బాగా ఎంతసేపు చేసేవారు. ఇప్పటికి కూడా ఆయనతో కారులో వస్తామా, ఆయన జయ శ్రీరామ్ రామ రామ రక్షమా అంటూనే ఉంటారు. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళి టపక్కన బ్రేక్ వేసినప్పుడు ఆ బ్రేక్ పడాలంటే రామ రామ రక్షమా అనాలి. స్పీడ్ తగ్గదాయే, బ్రేక్ పడాలయ్యే, భగవంతుడి రక్ష కావాలయ్యే, రామ్ రామ్ రక్షమా తప్పదాయే. నేనేమో ఒక్కోసారి ఎంత గింజుకున్నా తెమలదాయే నాకు, ఎందుకని పొద్దున్నే వచ్చి పడిపోతున్నారు, సాయంత్రం వచ్చి పడిపోతున్నారు, బాబోయ్ నాకు ఏకాంతం కావాలి, చదువుకోవాలి, రాయాలంటే కూడా వినిపించుకోరు, రాత్రి 12 గంటలకు కూడా వాట్సాప్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. అందుకని శిష్యుడికి ఈ మధ్యన ఫోన్ వదిలేసి నేను చూడడం మానేశాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, నేనేమో పావు తక్కువ ఆరింట్లో దిగడం కష్టం అయిపోతాను, 1/4 గంటలోనూ 20 నిమిషాల్లోనూ ఇక్కడికి రావాలి. రావాలంటే ఆయన ఏం చేస్తున్నారన్నమాట, నలచక్రవర్తి రథం నడిపినట్టు నడిపేయాలి. నలుడు రథం నడిపితే ఎలా ఉంటే తెలుసుగా మీకు, నలుడు ఋతుపర్ణుడిని నెక్కించుకుని దమయంతి స్వయంవరానికి వస్తూ ఉంటే ఎంత హఠాత్తుగా ఋతుపర్ణుడి పైన ఉన్న కండువ ఎగిరిపోయిందిట, ఒక క్షణం ఆపితే కండువ తెచ్చుకుంటానంటే 10 మైళ్ళు వచ్చామండి అన్నట్టు. ఇది 5 నిమిషాల్లో 10 మైళ్ళు వచ్చేసావా, సరే పోనీ అన్నాడు. అందుకే అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు ఆయన. ఆయన 5 నిమిషాల్లో 10 మైళ్ళు వెళితే ఈయన 10 నిమిషాల్లో 50 మైళ్ళు వెళ్ళిపోగలడు వదిలితే. కాకపోతే ఎదురుకుండా వాహనాల వాళ్ళు అడ్డొస్తున్నారు కాబట్టి బ్రేక్ వేయాల్సి వస్తుంది. బ్రేక్ వేయకపోతే నేను వచ్చి పురాణం చెప్పలేనివి. అందుకని చిటికి మటికి రామ్ రామ్ రక్షమాం అంటూ అలా జపించి జపించి నోరు నొప్పి పుట్టినా జపం చేస్తూనే ఉన్నారు. నాకు మన భక్తుల మీద చాలా నమ్మకం అండి. నిన్న గురువుగారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా జై శ్రీరామ్ అంటూనే ఉన్నారు అసలు ఆపకుండా. కొంచెం నిన్న జై శ్రీరామని గట్టిగా అరిచిన వాళ్ళు చేతులు ఎత్తారా, కొద్ది మందినైనా చూస్తే అది రాకూడోడు కనబడ్డాడు, ఇతనోడు కనబడ్డాడు, ఇంకొకటి కూడా అతను కూడా ఇంకొక అతను కూడా ఉన్నాడు, మంచి బలంగా ఉన్నాడు అతను కూడాను. చాలా మంది బైక్ మీద వచ్చారు. వీళ్ళు అరుస్తూ ఉంటే రాముడు రాకుండా ఉంటాడా, గొంతెత్తి మొగమాటం లేకుండా భక్తితో మా కంఠం పోయినా పర్వాలేదు రామనామస్మరణం మాత్రం మానవు అని రామ్ 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 అంటూ ఉంటే రాముడు వచ్చి తీరుతాడనమాట. అలాగా నోరు నొప్పి పుట్టేలా రామనామస్మరణ చేయాలి, భగవన్ నామం చెయ్యాలి. అందువల్ల వీళ్ళు అలా నామస్మరణ చేసుకుంటూ కొండెక్కారు. ఎదురుగుండా పరమ పవిత్రమైన స్వామి పుష్కరిణి సరస్వతికి మారు రూపమైనటువంటి కొలను కనబడగానే ఆ కొలను దగ్గరికి యజ్ఞదేవుడు పట్టుకుపోయి సంకల్పపూర్వకంగా స్నానం చేయించాడు. అలా స్నానం చేయించి పిల్లవాడిని ఆ పిల్లవాడిని కొలను మించి పైకి తీసుకొచ్చాడండి. ఎదురుగుండా ఉన్న నల్లని రూపంతో భయంకరాకారంతో అప్పటిదాకా వీడిని పీడిస్తున్న బ్రహ్మహత్య పెద్ద అరుపరిచి కాలి బూడిద కుప్పకూలి కింద పడిపోయింది. అప్పుడు ఆకాశవాణి ఏమన్నది, నాయన నీ కొడుకు పాపం ఇందులో మొలగడంతో పోయింది. అంటే ఆకాశవాణి పలికిందంటే అక్కడ విష్ణువే పలికాడని గుర్తుపెట్టుకోండి. ఆకాశవాణి తం విప్రం ఉవాచ మధురస్వర యజ్ఞదేవ మహాభాగ స్నానేన అనేన సువ్రత. యజ్ఞదేవ, నీ కుమారుడు ఇందులో స్నానం చేయడంతో వాడు చేసిన బ్రహ్మహత్యా పాపాలే కాకుండా ఎంతో పూర్వం వాడు చేసిన కళ్ళు తాగడాలు, దొంగతనాలు, ఇంకా చాలా రకాలైన భయంకర పాపాలన్నీ కాలి బూడిదైపోయాయి. నీ కొడుకు పవిత్రుడైపోయాడు. ఈ తీర్థం అంత ప్రభావం కలిగినది, గొడ్డలితో బలంగా బాధితే ఎంత చెట్టైనా కొంతకాలానికి విరిగిపోతుంది, అలాగే ఇందులో స్నానం చేస్తే ఎటువంటి పాపాలైనా బూడిదైపోతాయి. ఈ అడ్డగాడిది ఇప్పుడు పవిత్రుడయ్యాడు గనక పాపాలు బూడిదయ్యాయి గనక వీడిని వెంటనే వరాహస్వామికి ఆ తర్వాత శ్రీనివాసుడికి చూపించు, ఆ ఇద్దరు వీడిని అనుగ్రహిస్తారు అనగానే భక్తితో లోపలికి తీసుకెళ్ళి వరాహ దర్శనం చేయించాడు, శ్రీనివాస దర్శనము చేయించాడు. ఆ తర్వాత వాళ్ళ జీవితం హాయిగా గడిచింది. ఇది అత్యంత పవిత్రమైనటువంటి కథ, స్వామి పుష్కరిణి మహాత్మ్యం. ఇది భక్తితో వింటేట వాజపేయ ఫలం లభేత్. వాజపేయం అని ఒక యజ్ఞం ఉన్నది. ఆ యజ్ఞం ఈ కలియుగంలో చేయడం చాలా కష్టం. కలియుగంలో అసలు అశ్వమేధయాగం చేయకూడదండి. అశ్వాలంభం గవాలంభం సన్యాసం ఫలపైతృకం దేవరాజ్య సుతోత్పత్తి కలౌ పంచ విసర్జయే అన్నారు. అందులో మొదటిది మిగతా అన్ని పక్కన పెడితే అశ్వమేధయాగం కలియుగంలో నిషిద్ధం చెయ్యకూడదు, ఒకవేళ ఎవరన్నా తల పెడితే అది పాపం. ఇంకా వాజపేయ యాగం ఉన్నది, ఇది చెయ్యొచ్చు కానీ చేయడానికి చాలా ఖర్చు అయిపోతుంది, మహాభయంకరమైనటువంటి ఖర్చు అది. ఒక ముక్కలో చెప్పాలంటే నిష్ట బ్రాహ్మణోత్తముల ఖర్చు కనీసం నా ఉద్దేశంలో 1 కోటి రూపాయల ఖర్చు అవుతుంది ఈ రోజుల్లో వాజపేయ యాగం చేయాలంటే. దానికి ఖాళీ స్థలంలో ఇంచుమించుగా 1 అరెకరం స్థలంలో పందిరి వేయించాలి, అందులో యాగశాలలు నిర్మాణం చేయించాలి, 3 రోజుల పాటు జరిగే ఆ యజ్ఞాల్లో అందరికీ భోజనాలు పెట్టాలి, ఎవడొచ్చినా కాదనకూడదు, బంగారం దానం చెయ్యాలి, మాట్లాడేవాడు బంగారానికే బోల్డ్ అయిపోతుంది. చాలా పెద్ద ఖర్చు అది, 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే వాజపేయ యాగం చేయొచ్చు. దాని ప్రక్రియ అంత గొప్పదనమాట. ఇవాళ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే శక్తి ఉన్నవాడు చాలా మంది లేక కాదు, కానీ ఎవడు చేయించగలడు. అలాగే కొన్ని పనులు ఉన్నాయి మాకు చాలా ఇష్టమైన పనులు, ఆ పనులు చేయాలంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చి చేయట్లేకపోతున్నాం, కానీ చాలా ఇష్టమైనవి అవి చెయ్యలేము, ధనం ఖర్చుతో కూడినది కనుక. అవునా? కానీ ఇప్పుడు ఈ కథ ఇప్పుడు మీరు శ్రద్ధగా విన్నారా? గ్యారంటీగా శ్రద్ధగా వింటారు, మీరు విన్నారు కాబట్టి జై శ్రీరామ్ అంటున్నారు మధ్యలో. అవునా? ఈ కథని శ్రద్ధతో చెప్పినా విన్నా అటువంటి వాడికి వాజపేయ యాగం చేసిన ఫలితం వస్తుంది. సురణ్వతాం అంటే వినిపించిన వారికి, పఠతాంచాపి చదివిన వారికి, ఇటు విన్నవారికి, శృణవతాం విన్నవారికి, పఠతాం చదివిన వారికి, ఇద్దరికి అన్నమాట. విన్నవాడు, చ చదివినవాడు, అలాగే చెప్పినవాడు కూడా, చెప్పినవాడికి కూడా అంతే ఫలితం వస్తుంది. చదివాను నేను, చెప్పాను, కాబట్టి నాకు రెండు ఫలితాలు వచ్చాయి. మీరు విన్నారు శ్రద్ధగా, మీకు వాజపేయి యాగ ఫలితం వచ్చేసింది అన్నమాట. సులభమైన ఫలితాలు ఇవన్నీ. కలియుగములో పురాణములు వినడం వల్ల వచ్చే లాభం ఏమిటంటే, బోలెడంత ఖర్చు పెట్టుకుని యజ్ఞములు చెయ్యనవసరం లేదు. బోలెడంత ఖర్చు పెట్టుకుని ఎన్నెన్నో కఠోర తీర్థయాత్రలు చెయ్యలేకపోయినా పర్వాలేదు, కేవలము శ్రద్ధాసక్తులతో ఇలాంటి పవిత్ర పురాణ గాథలను వింటే ఇన్ని యాత్రలు ఇన్ని యాగములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం వచ్చేస్తుంది అన్నమాట. సర్వ వేదేషు యత్పుణ్యం, సర్వ తీర్థేషు యత్ఫలం, సమస్త వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం, సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం, సకృత్ పురాణ శ్రవణాత్తత్ఫలం లభతే నరః. అంత ఫలితంట సకృత్ అంటే ఒక్కసారి, ఓన్లీ వన్స్, కొన్ని రెండు మూడు సార్లు కూడా అలా ఒకేసారి స్కంద పురాణం విన్నాం, జీవితంలో ఒకసారి భాగవతం విన్నాం, ఒకసారి దేవీ భాగవతం విన్నాం, ఇలా ఒకసారి 18 పురాణాలు వినడం వల్ల తత్ఫలం, ఆ ఫలితము నరః, నరుడు లభతే, పొందుతున్నాడు. ఇంకెంతకంటే అదృష్టం ఉంది, సులభ మార్గమేనే కదా ఇది. మరి కాకపోతే ఏంటంటే కొంచెం ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలి, ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రెండు కాళ్ళు ఇచ్చాడు కదా దేవుడు, ఆ రెండు కాళ్ళతో కొంచెం నడిచి వస్తే మంచిది అన్నమాట. అలాగని మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా నడవమని కదా, అక్కడ ఆ గుమ్మం దగ్గర కార్లు వచ్చి, ఆటోలు వచ్చి, సిటీ బస్సులు వచ్చి అక్కడ నుంచి లోపలికి మాత్రం నడవండి, అక్కడ నుంచి ఇక్కడికి మాత్రం మోయించుకురాకండి ఎవరి చేత. ముసలి వాళ్ళకి ఎక్సెప్షన్, కానీ పొడుచు వాళ్ళు మాత్రం, ఇలాంటి పొడుచు వాళ్ళంతా నడిచి లోపలికి రావడమే న్యాయం. దానివల్ల భగవంతుడు సంతోషిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఇంకా కొండ మీద కృష్ణతీర్థం లేక రామకృష్ణ తీర్థం అని ఒక తీర్థం ఉన్నది, వ్యవహారంలో కృష్ణతీర్థం అంటారు దాన్ని, దాని అసలు పేరు రామకృష్ణ తీర్థం. అది కూడా చాలా గొప్పది. కృతఘ్నులకు కూడా ప్రాయశ్చిత్తం అది, చేసిన మేలు మరచి మేలు చేసిన వాడికి కీడు చేసే దుర్మార్గులు ఉంటారు. తెలుసో తెలియకో పిల్లనిచ్చిన అత్తమామల్ని ఏడిపించిన వాడు, చేసిన మేలు మరిచినటువంటి వాడు, గురుద్రోహం చేసిన వాడు, ఇటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం రామకృష్ణ తీర్థం అంట. నేను చెప్పలే, ఇందులో చెప్పారు, 15 అధ్యాయంలో చెప్పారన్నమాట. పూర్వం ఒకప్పుడు రామకృష్ణుడు అని ఒక మహాముని ఉండేవాడు, ఆయన పేరే రామకృష్ణుడు. ఈ రామకృష్ణ సత్వం అత్యంత ప్రాచీన కాలం ఇది, కృతయుగం నుంచి ఈనాటి వరకు రామకృష్ణ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు మన కవులు కూడా పాటల్లో రామకృష్ణ గోవింద నారాయణ అని పాడేవారు. త్యాగరాజు గారికి ఆ పాట అంటే ఎంతో ఇష్టం, రామకృష్ణ గోవింద నారాయణ అని పాడుకునేవాడు ఆయన. మా అల్లుడి మీద నాకు అభిమానానికి గల కారణం ఆయన త్యాగరాజు వంశస్థుడు అవడమే. ఆయన అదృష్టం ఆ పరమ పవిత్రుడు, భాగవతోత్తముడు. త్యాగరాజు లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ వంశంలో పుట్టడం కూడా ఒక అదృష్టం కదండి, అన్నమాచార్య వంశంలో పుట్టడం, త్యాగరాజు వంశంలో పుట్టడం, పోతన గారి వంశంలో పుట్టడం అంటే మాటలు కాదు, ఎన్నో జన్మల సుకృతం ఉండాలి, దాన్ని సార్థకం చేసుకోవాలి మనం, అవునా? త్యాగరాజు పిలిస్తే రాముడు పలికాడు. త్యాగరాజు అన్నగారు ఈయన మీద కొంచెం కసి పెంచుకుని, ఏదో భార్య మాట విని ఆయన పూజించుకునే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నదిలో విసిరేశాడు, తెలుసుకో మీ అందరికీ అది. ఆ నదిలో విసిరేస్తే ఆయన ఒక్క పాట పాడగానే నదిలోంచి రాముడు వచ్చి కొట్టుకొచ్చి ఆయనకి మళ్ళీ దొరికాడు, విగ్రహములు తిరిగి వచ్చాయి ఆయన దగ్గరికి. పాట పాడితే రాముడు తిరిగి ఆయన దగ్గరకు వచ్చాడు, అది ఆయన గొప్పతనం. ఎక్కడ ఒక్క రూపాయి పుచ్చుకునేవాడు కదా ఆయన. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్నాడు. నిధి కంటే రాముడి సన్నిధి అంటే రాముడి యొక్క దగ్గరే ఉండడం, రామునికి దగ్గరగా ఉండడం, అది గొప్ప సుఖం అన్నాడు ఆయన. ఓ రాజుగారు ఆయనకి డబ్బిచ్చాడు, నవరత్నాలు పోసేట బియ్యంలో డబ్బాలు, ఈ సంచిలో పోస్తే శిష్యులు దాన్ని పుచ్చుకున్నారు, ఈయనైతే పుచ్చుకునేవాడు కాదు. అవి పుచ్చుకుని పెడుతుంటే దొంగాడు వెంటబడ్డాట, నువ్వు మా వెంట వస్తున్నావు ఏముందిరా, మా దగ్గర ఏముందంటే. అప్పుడు శిష్యులు రాజుగారు తెలియకుండా ఇందులో పోసారండి నవరత్నాలు అంటే, ఈ నవరత్నాలు తిరిగి వాడికి ఇచ్చేశాడు ఆయన. అలాంటి భక్తులు మనకు కావాలి. త్యాగరాజు ఆరాధనోత్సవాలు భక్తితో మేము ఏలూరులో ఒకప్పుడు జరిపాం. అప్పట్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన మేము కలిసి ఆ ఉంచి వృత్తి కూడా చేసి కార్యక్రమాలు చేసాం. నాకు చాలా ఇష్టమైన ఈ కలియుగంలో బాగా ఇష్టమైన కవుల్లో పోతన గారు, త్యాగరాజు, ఇంక వాళ్ళు ఎటువంటి మనుషులండి. ఆ తర్వాత మళ్ళీ అన్నమాచార్యులు వారు, అన్నమాచార్యుడు వీళ్ళందరికంటే అత్యంత ప్రాచీనుడు ఆయన. ఏనాటివాడు, 11వ శతాబ్దం నాటివాడు. ఎదురుగుండా ఉన్న శ్రీనివాసుని హృదయంలో దర్శించిన మహాత్ముడు, పద కవితా పితామహుడు, ఇన్ని అచ్చ తెలుగు పదాలు ఎవడు రాశాడు, అన్ని కీర్తనలు మానవమస్తుడు రాయగలడా? కాబట్టి పద కవితా పితామహుడు ఆయన, పరమ పూజ్యుడు పోతన గారు, ఆ తర్వాత మహానుభావుడు త్యాగరాజు గారు, వీళ్ళు పరమ గాయకులు, భాగవతోత్తములు, మహాత్ములు. వాళ్ళ కావ్యములు, వాళ్ళ కీర్తనలు కలియుగం ఉన్నంతకాలం ఉంటాయి. ఇప్పుడు భాగవతం ఉందండి, ఇప్పటికీ కూడా ప్రపంచంలో తెలుగు వాళ్ళకి పోతన గారి భాగవతం మీద ఉన్న వెర్రి ఇంక ఏ భాషలో వాళ్ళు భాగవతాన్ని అంత అందంగా అందించగలిగారా? ఎవరైనా సంస్కృత భాగవతం చదువుతారు, సంస్కృత భాగవతం పారాయణ చేస్తారు, అలా ఇలా సప్తాహాలు చేసిన వాళ్ళు అరుదుగా ఉంటారు వాళ్ళు కూడా. కానీ తెలుగు వాళ్ళు పోతన గారి భాగవతం చదివి భాగవతం తప్ప మరొకటి వినం, భాగవతం తప్ప మరొకటి పారాయణ చెయ్యం అన్నంత స్థితికి వెళ్ళడానికి గల కారణం పోతన గారి. అలాంటి కవుల్ని మనం రోజు తలుచుకోవాలి. ఇక మీదట మన శిష్యులు ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి, పదకవితామితామూడు అన్నమాచార్యులు వారు. ఆయన కీర్తనలు ఎలాగో పాడుతూనే ఉంటారు మీరు రోజు కూడా, మాధవ కేశవ మధుసూదన, అలాగే నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాల సుఖమా అంటూ త్యాగరాజుని నిత్యం పోతన భాగవత పద్యాలు కంఠస్థం చేయడం ద్వారా పోతనని స్మరిస్తే తరిస్తాం, ముక్తి వరిస్తుంది. అప్పుడు కష్టాలని భరిస్తాం, భరించిన తర్వాత అందులోంచి బయటికి రాగలుగుతాం, సుఖాలు పొందగలుగుతాం. ఆ కావ్యాలు, ఆ కవులు మనల్ని అనుగ్రహిస్తారు.